కళ్ళు మూసుకుని నడుము నిటారుగా ఉంచుకోండి. ఈ సూచనలన్నీ ప్రతి ఇక్కడ కూర్చున్నప్పుడు పాటించాలి. శ్వాసను చూసుకోండి. ఊపిరి పీల్చటం అదటం చేయొద్దు, ప్రాణాయామం చేయమంటే మీ శ్వాసను గమనించుకోండి. గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, అంతే. మీరు పీల్చుకోవద్దు. ఎన్ని సంవత్సరాలు బట్టి గాలి పీలుస్తూనే ఉన్నది, అదే జరుగుతుంది. దాన్ని గమనించండి, చెప్పింది అర్థం చేసుకోండి. ఇది టేప్ అవుతుంది కదా, ఇంచేత ఎప్పుడు ఈ లెక్చర్లు ఇక్కడ జరిగినా ఈ టేప్ పెట్టేయండి. ఆ బిగ్ టేప్ ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఈ చెప్పిన మాటలు కూడా. నిటారుగా కూర్చోండి, కూర్చోగలిగేవాళ్ళు కళ్ళు మూసుకోండి, శాంత చిత్తులు అవ్వండి. అంటే గాఢంగా మీరు నిద్రపోతున్నట్టు, ఇంకే ఆలోచన ఉంచుకోకండి. ఎప్పుడు క్లాసు మొదలెట్టినా ఇది పెట్టండి, ఈ బిట్టే. శాంతంగా ఆ ఊపిరి ఉన్నంత వరకు మీలో ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఊపిరి ప్రాణం కాదు, ప్రాణశక్తి వల్ల ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. చేత మీరేం చేయకల్లే, ఇన్నేళ్ళు అలాగే పీలుస్తున్నారు, దాన్ని గమనించుకోండి. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్ని ఏం చెయ్యొద్దు. పీల్చుకోకండి, వదలకండి, అదే ఇన్నాళ్ళు జరుగుతుంది, గమనించుకోండి. గాలినే గమనించండి, ఏమీ ఆలోచించకండి. క్లాసులో చెప్పింది వింటమే. మొత్తము ఋషుల దగ్గర నుంచి దేవర్షుల వరకు, మహాత్ముల దగ్గర నుంచి సిద్ధ పురుషుల దగ్గర నుంచి అందరూ కూడా దీని ద్వారానే అంత గొప్పవాళ్ళు అయ్యారు. ఇది గమనించటం నేర్చుకోండి. ఇప్పుడు మిగతా పనులు దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి, మెల్లిగా మీకు అలవాటు అవుతుంది అది. శ్వాసను గమనించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు. కావాలంటే శరీరాన్ని కలుపుకోండి, ఎక్కడైనా కాస్త బట్టలవి గట్టిగా తగులుతున్నా సరి చేసుకోండి. చేతులు కలుపుకోవచ్చు మీరు. కళ్ళు తెరవద్దు. గాలి లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది, గాలి లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది, అంతే గమనించాలి మీరు. మొత్తము సృష్టి రహస్యం ఇందులో ఉంది, దాన్ని గమనించటం నేర్చుకోండి. కళ్ళు మూసుకునే ఉండండి, కానీ ఇంకా శ్వాసను గమనించుకోకండి. మీలో ప్రాణశక్తి మూడు కేంద్రాల నుంచి శరీరంలోకి వెళ్తుంది. చెప్పింది మాత్రమే వినండి, చేయకండి. ముందు పూర్తిగా చెప్పేశాక చేద్దురు, కానీ చెప్పబోయేది గబుకుని మొదలెట్టేస్తారు, మొదలెట్టకండి. చెప్పిన మాటలు వినండి. మీ శరీరంలో ప్రాణశక్తి మూడు కేంద్రాల నుంచి వెళ్తుంది. దానిని కుండలిని భాషలో చెప్పాలి అంటే మణిపూరక చక్రము, అనాహత చక్రము, సహస్రార చక్రము అంటాం. కుండలిని భాషలో చెప్తాం. మీరు అంతగా మీరు గాభరా పడక్కర్లేదు. నాభి నుంచి, హృదయం నుంచి జడ వేసుకుంటే జడ ఎక్కడ అల్లుతాము, పిలక ఎక్కడ పెట్టుకుంటాము, అక్కడ. మీ చుట్టూ కూడా మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీరు మనస్సుతోనే హరిద్వారికి ప్రయాణం చేస్తున్నారు. హరిద్వార్ చేరుకున్నారు, శాంతికుంజ ఆశ్రమం మొదట్లో నిల్చున్నారు, లోపలికి వెళ్తున్నారు. మీ మనస్సు ఎక్కడుంటే మీరు అక్కడ ఉంటారు అన్నది గుర్తుంచుకోండి. హరిద్వార్లో ఉండి మీరు ఇంటి గురించి ఆలోచించవచ్చు, ఇక్కడ కూర్చుని మీరు హరిద్వార్ గురించి ఆలోచించవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ క్షణం మీరు శాంతి కుంజికి వెళ్ళారు. దేవ సంస్కృతి గురించి గురువుగారు చెప్పిన సాధనలన్నీ గమనిస్తున్నారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్ హాల్ ఉంది, అదే మీ దగ్గర ఇంట్లో ఫోటోలు కళ్ళు తెరవద్దు, ఎవరు కదలండి మీ ఇష్టం అంతా, కానీ చెప్పింది వినండి. మీరు యాత్రలో ఉన్నారు, ఇప్పుడు శాంతి కుంజికి వెళ్ళారు మీరు. అక్కడ దేవ సంస్కృతి అంటే ఏమిటో ఓ ఇద్దరు కాస్త కర్ర పట్టుకుని, ఇద్దరు మాత్రమే లేవండి, ఏ ఇద్దరు లేచినా పర్వాలే, కర్ర పట్టుకుని కోతులు ఉన్నాయి కాస్త, ఇద్దరు మీరు చూసుకోండి వాటిని. మిగతా వాళ్ళు ఏం గాభరా పడక్కర్లేదు, నేను అన్నీ చూస్తున్నా. వాళ్ళిద్దరూ ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఉండండి అమ్మా, లేకపోతే వీళ్ళు డిస్టర్బ్ అవుతారు. గట్టిగా ఒకసారి చెప్పండి, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? హరిద్వార్లో ఉన్నారు, దేవ సంస్కృతి ఎగ్జిబిషన్ హాల్లో ఉన్నారు. రేపు విజయదశమి కంటే ముందు ఈ ఎగ్జిబిషన్ హాల్ అది కూడా ఈ ఆశ్రమానికి వచ్చేస్తున్నాయి. దానికి తగిన ఏర్పాట్లు మన కార్యకర్తలు చేస్తున్నారు. ఇంచేత అది చూసుకుంటే మీకు ఇంకా తేలికవుతుంది. దేవ సంస్కృతి దిగ్దర్శనంలో పరమ పూజ్య గురుదేవులు అందరు ఋషుల కార్యక్రమాలు ఎలా చేశారు, యూనివర్సిటీ ఎలా స్థాపించారు, ముఖ్యంగా ప్రజ్ఞాయోగము సూర్య నమస్కారాల ద్వారా ఆరోగ్యము ఎలా పొందాలో చెప్పారు. ఆ క్లాసులన్నీ కూడా విజయదశమి తర్వాత రోజు నుంచి ఇక్కడ మొదలవుతాయి. ఒకళ్ళు ఇక్కడ ఉండండి అమ్మా, ఒకళ్ళు ఆ మూలు ఉండండి, ఇద్దరు ఒకే చోటు ఉంటే అట కరపట్టునే ఉండండి, మీరెవరు కళ్ళు తెరవద్దు. ఈ దేవ సంస్కృతి ఋషులు మనకి అందించారు. మనం మన గోత్రాలే మర్చిపోయాం. గోత్రాల వెనకాతల మనం ఆ ఋషుల యొక్క సంతానము అన్న లింక్ తెలుస్తుంది. మళ్ళీ ఆ గోత్రాలను మనం లేపుకోవాలి. దేవ సంస్కృతి దిగ్దర్శనంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది మీ ఋషులు ఎవరు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది మనకి? మన ఋషులు ఏం చేశారో మనకు తెలియదు. అంచేత గురుదేవులు 16 ఋషులు హిమాలయాలలో ఉండి మా సంతతి అయిన భారతదేశము మమ్మల్ని మర్చిపోయింది, ఈ 16 ద్వారా, ఈ 16 ఋషుల ద్వారా నేను మళ్ళీ వాళ్ళకి కావలసిన శక్తి ఇస్తాము అని ఋషులు హిమాలయాల్లో చెప్తే దాదా గురుదేవులు అంటే గురువుగారి గురువుగారు, బాబు నువ్వు ఈ పని కూడా చేయన్నారు. ఇంకేత 16 మీకు నచ్చిన 5 మ్యాక్సిమం, 1 మినిమం మీరు ఎన్నుకుంటారు. ఇంకేటంటే మన గోత్రనామాలలో ఉన్నటువంటి ఋషుల ఏం చేశారో మనకు తెలియదు. ఈ యుగానికి వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? 100 కిందట సైంటిస్టులు ఇంకోలా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు సైంటిస్టులు ఇంకోలా పనిచేస్తున్నారు. ఋషులు కూడా కాలానుగుణ్యంగా జీన్స్ని వాటిని మారుస్తారు. కనుక సంకల్పం తీసుకోండి మనసులో, దేవాత్మ హిమాలయలోకి వెళ్తున్నాం మనం. మొబైల్ ఫోన్స్ ఆపేయండి, ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు కాస్త బయట కూర్చొని వినండి. 2 ప్రాముఖ్యత ఇవ్వవద్దు, ఇది క్లాస్ రూము, చాలా స్ట్రిక్ట్గా ఈ నియమాన్ని పాటించండి. మీరు మొబైల్ ఫోన్స్ ఉండద్దు, సైలెంట్ మోడ్లో కూడా పెట్టుకోకండి, ఆఫ్ చేసేయండి పూర్తిగా. క్లాస్ ముఖ్యం కానీ కార్యకర్తలకు కానీ కొంతమందికి మొబైల్స్ అవసరం, వాళ్ళు దూరంగా ఉంటారు, సైలెంట్ మోడ్లో పెట్టుకుని అవసరం అయితే కదిలి బయటకు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఈ నియమాన్ని కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంకా పాటించాలి. కర్ర పట్టుకున్న వాళ్ళు కోతుల్నే కాదు, మొబైల్ ఫోన్స్ వాడే కోతుల్ని కూడా వాయించండి. క్లాస్ అప్పుడే మొబైల్స్ లాగేసుకోవద్దు, ఇంకా మొబైల్ ఫోన్ నాకు వినిపించకూడదు. కానీ అవసరం ఉంది, మీరు ఏదైనా ఒక ప్రముఖమైన వార్త కోసం ఉన్నప్పుడు కొంచెం బయట కూర్చోండి, కొంచెం చివరిలో సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, నేను వద్దంటే పన్ను పన్నే. అంచేత దేవ సంస్కృతి గురించి చెప్పిన గురువు గారి కార్యక్రమాలలో ప్రజ్ఞాయోగము అనేటటువంటిది, సూర్య నమస్కారాల ద్వారా గాయత్రి మంత్ర సాధన అనేది ఆ ఎగ్జిబిషన్లో ఉంది. అది రేపటి నుంచి మన వాళ్ళు మొదలెట్టేయండి. ఇది ఒక గురుకులంలాగా మారాలి. ఇక్కడికి వచ్చి మీరు కబుర్లు చెప్పుకోకండి, సైలెన్స్, కానీ అవసరమైంది మాట్లాడుకోండి. మూర్ఖత్వం వద్దు, మాట్లాడొద్దన్నానని చెప్తే మౌనంగా ఉంటే ఏం లాభం? కానీ మీరిప్పుడు ధ్యానం చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోండి. ధ్యానం అంటే కళ్ళు మూసుకు కూర్చోవటం కాదు, కళ్ళు మూసుకొని ఈ ఆలోచనలు రావాలి మీలో. ఈ ఆలోచనలు ఇన్ని రకరకాలుగా వస్తాయి మీకు, ఆలోచనలు అన్నీ ఒకటే. అనేక కోణాలలో ఒకే విషయం గురించి నిరంతరం ఆలోచించటము ధ్యానము అని పతంజలి చెప్పాడు యోగ సూత్రాలలో. తారతమ్యత అని, తారతమ్యత అంటే కంటిన్యూస్గా ఆలోచించడం. ఒక సూత్రం ఉంది సంస్కృతం మీకు అనవసరం. భావం ఏంటి అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది ధ్యానం. ధ్యానం వేరుగా ఎదురు పిచ్చివాళ్ళలా కళ్ళు మూసి కూర్చుంటే ఏం లాభం? రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ ఆ రకరకాల ఆలోచనలు కూడా ఈ దిశలోకి మార్చుకుంటాం, మెల్లిమెల్లిగా మలుచుకుంటాం. హరిద్వార్లో దేవ సంస్కృతి దిగ్దర్శనం గురించి విన్నాక మనకు అర్థమైంది ఏంటి అంటే, మనము కూడా ఋషుల సంతానమే, భారతీయులు మాత్రమే అన్నది గుర్తుంచుకోండి. అది మన అదృష్టం. అంచేత దేవాత్మ హిమాలయ నుంచి గురుదేవులు ఆ దేవాత్మ హిమాలయ యొక్క శక్తిని హరిద్వార్లో స్థాపించారు. దేవాత్మ హిమాలయ అనే పేరుతో గాయత్రీ తీర్థ బొమ్మలో రెండో బొమ్మ గాయత్రీ తీర్థ. కళ్ళు మూసుకునే తెలుసున్నవాడు దాని గురించి ఆలోచించండి, లేకపోతే హిమాలయాన్ని ఊహించుకోండి. ఇప్పుడు మీరేం చేసుకోవాలి అంటే ఆ ఋషుల పేర్లు చదువుకోండి. ఇప్పుడు కాదు, క్లాస్ అయిపోయాక అందులో ఏదో ఐదు ఋషుల్ని మీరు ఎన్నుకోండి. మ్యాక్సిమం ఒక ఋషుని ఎన్నుకోండి. ఇంకా వారి దిగ్దర్శనమే మనకి, ఆ ఋషుల దిగ్దర్శనమే మనకి భారతదేశానికి మళ్ళీ దేవ సంస్కృతిని అందజేస్తుంది. అంటే ఇప్పుడు మనకున్నాయి, ఇప్పుడు భార్గవ శ్చవన ఆప్లవాన ఔరవ జమదగ్ని పంచారుషేయ అని నేను చెప్పుకుంటూ ఉంటా. ఒక జమదగ్ని ఏం చేశాడో తెలుసు, కానీ మిగతా వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. ఇంచేత ఆ గోత్రాలు మారాలి, ఋషి సాంప్రదాయం రావాలి. ఇంచేత ఇప్పుడు ధ్యానంలో మీరు మీ ఋషుల్ని ఎన్నుకుంటున్నారు. ఇది ఋషులు అడిగింది గురువు గారికి, మా వాళ్ళకి ఏమీ తెలియటం లేదు. అంచేత ఈ కొత్త గోత్ర సంస్కారాన్ని, అంచేత మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ గోత్రాన్ని ఎన్నుకోండి, అంటే మీ ఋషిని ఎన్నుకోండి. మీ ఇష్టం, ఐదుగురిని కానీ ముగ్గురిని కానీ ఒకటి కానీ ఇద్దరిని కానీ నలుగురిని కానీ మీ ఇష్టం. ఇంకెన్నుకున్న తర్వాత మీ జీవితం ఎలా నడవాలో అనేది 20 పుస్తకాల్లో చెప్పారు గురువు గారు. అంచేత మళ్ళీ మీరు ఏం చేయాలి అని అడగక్కర్లే, ఆ ఋషే కనుక ఉంటే ఏం చేయాలో అన్నది ఆ ఋషులే చెప్పారు గురువు గారి ద్వారా. ఆయన రాశారు కూడా ఆయన ఆత్మకథలో, ఈ ఋషి పరంపర బీజారోపణాన్ని చాలా స్పష్టంగా రాశారు ఆయన. అంచేత దయచేసి మీ ఛాదస్థాలు వదిలి గోత్రాల ఋషి ఎవరు, ఈ ఋషి పేరు చెప్పటం నేర్చుకోండి. ఇప్పుడు ఎన్నుకున్న ఋషి పేరు, కానీ మీ అంతటి మీరు ఎన్నుకోలేరు కనుక ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేనే కూర్చొని ఉంటాను, నేనే మీకు చెప్తాను ఏ ఋషిని ఎన్నుకోవాలో. మీరు అడిగిన దాన్ని బట్టి, డబ్బు కావాలా, పేరు కావాలా, ప్రతిష్ట కావాలా, కుటుంబ సమస్య నుంచి నివారణ పొందాలా, ప్రతి దానికి ఒక ఋషి ఉన్నాడు. కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, అందుకని దేవాత్మ హిమాలయ పెట్టారు ఆయన. మీరు దాన్ని దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి, మనస్సులోనే, చేతులవి ఏం కలపద్దు. కానీ శారీరకంగా ఏదైనా కదపాలి అనుకుంటే హాయిగా కదపండి, కళ్ళు తెరవకండి, కానీ ఒకసారి రెండుసార్లే. అంచేత దేవ సంస్కృతి అర్థం చేసుకున్నారు. దేవ సంస్కృతి దాంట్లో ఇక్కడ మనం ప్రజ్ఞాయోగం, ముఖ్యంగా సూర్య నమస్కారాలు గాయత్రి మంత్రంతో కలిపి గురుదేవులు అందించారు, అది చేసుకుంటాం. అందులో ఇష్టం ఉన్నవాళ్ళు పాల్గొనండి. కానీ ఒకటి, శారీరకంగా చేయలేని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల కూర్చొని మానసికంగా చేసుకోండి, నా సలహా అది. చేత నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ప్రతిరోజు ఇలాగ మీరు ఆ తీర్థయాత్ర చేస్తారు. ఈ దేవ సంస్కృతి తర్వాత సజ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ అనుంది, అది గురుదేవుల పాదుకలు. అవి మన శిరస్సు మీద పెడతారు. శటగోపం అనేది దేవాలయాల్లో మీరు చూస్తే, మీరు చాలామంది శటగోపం అలా పెట్టి తీసేస్తారు. శటగోపం పైన పాదుకలు ఉంటాయి. గురుదేవుల పాదుకలు అంటే మీరు ఎలా ఆచరించాలి, చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్తున్న మాట్లాడినండి. మీ నిత్య జీవితంలో మీ బుర్రలో ఉన్న ఆలోచనలు బట్టే మీ ఆచరణ మారుతుంది. ఆచరణ మార్చటానికి వాక్శక్తి ద్వారా గురువులు స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో, సైన్స్ కాలేజెస్లో వాక్ ద్వారా మీ బుర్రలో మార్పులు తీసుకొస్తారు, శిరస్సులో మార్పులు తీసుకొస్తారు. మీ నిత్య జీవితంలో మీరు అలాగే ఆచరిస్తారు. ఇంచేత శటగోపం గురువు గారు పెడుతున్నారు. గురువుగారు మాతాజీ యొక్క పాదుకలు సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ. నా జీవిత విధానం గురుదేవులు చెప్పినట్టు నడుస్తాను. మళ్ళీ దీనికి మళ్ళీ 20 పుస్తకాల్లో ఉన్నాయి. మీకు నచ్చిన ఏదో ఒక పుస్తకాన్ని ఆచరణలో పెట్టుకోండి. ఇంచేత మీరు ఏదో శాస్త్రాలు చదవాలా, ఏదైనా వ్యక్తిని అడగాల, అడక్కండి. ఈ కాలంలో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. గురువులు ఉన్నారు, వాళ్ళ మార్గంలో వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ సకల గురుస్వరూపంగా సాయి అయినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మీ సద్గురువు దగ్గరికి పంపిస్తాడు. సాయి పనే అది. ఇంచేత సాయి భక్తే చాలా మందిని మార్గంలోకి తీసుకొచ్చింది, అందులో నేను ఒకని. సాయియే నన్ను బలవంతంగా శాంతి పొంది వెళ్ళమన్నాడు. చేత సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ ద్వారా నా రెండు అర్ధగోళాలు ఉంటాయి శిరస్సులో. గురువుగారు ప్రజ్ఞని, అమ్మ శ్రద్ధను. మీ కిరణాలు లోపలికి వస్తున్నాయి. ఇక్కడ మూడు కేంద్రాల మీద దృష్టి పెట్టుకోవాలి. మొట్టమొదట మీ చుట్టూ కూడా హిమాలయ వాతావరణం ఉంది, గంగా నది ఒడ్డున ఉంది గురువుగారి ఆశ్రమం. అంచేత మీరు మానసికంగా ఇప్పుడు యాత్ర చేస్తూ గంగా నది ఒడ్డున శాంతి కుంజిలో అఖండ దీపం ఉన్నది, గురువుగారిది గుర్తుంచుకోండి. ఋషుల యొక్క వాతావరణం, దివ్య వాతావరణం అక్కడ ఉన్నది. ఆ వాతావరణాన్ని మనం ఇక్కడ తిరిగి నిర్మించుకోబోతున్నాము. నారాకోడూరు ఆశ్రమం శాంతి కుంజీ యొక్క ప్రతిరూపంగా మారాలి. ఆ తీవ్రత, ఆ ఏకాగ్రత, ఆ డిసిప్లిన్కి అనుగుణ్యంగా నా శిరస్సును ఉంచుతున్నాను. తర్వాత ప్రవచన కక్ష ఉంది హరిద్వార్లో. ప్రవచన కక్షకి సజల శ్రద్ధకి మధ్య యజ్ఞశాల ఉంది. యజ్ఞశాలలో యజ్ఞ విధానం ద్వారా కోరికలు తీర్చుకునేటటువంటి విధానం నేర్చుకోవాలి. కానీ కోరికలు సద్బుద్ధి లేకుండా నేర్చుకుంటే, నేను మీకు ఒక కథ చెప్పాను, కల్పవృక్షం కింద కరెక్ట్గా కోరుకోకపోతే కొంపలు అంటుకుంటాయి. ఇంత ముందు సద్బుద్ధిదాయకమైన గాయత్రి మంత్రంతో మనం యజ్ఞం చేసుకుంటూ వాతావరణాన్ని ప్యూరిఫై చేసుకుంటూ యజ్ఞశాలని మన శాంతి కుంజిలో ఉన్నామని గుర్తుంచుకోండి. యజ్ఞశాల చూసిన తర్వాత ప్రవచన కక్షలో, ఇది ప్రవచన కక్ష, ఇక్కడ గురుదేవులు చెప్పిన ధ్యాన విధానాన్ని నేను మీకు అందిస్తున్నాను. మీ అందరూ కూడా ఒక దివ్యమైనటువంటి బంగారు కిరణాల వాతావరణంలో కూర్చుని ఉన్నారు. స్పష్టంగా ఊహించుకోండి, కనిపించకపోయినా పర్వాలేదు, ఊహించుకుంటే చాలు. ఓ దివ్యమైనటువంటి బంగారు కిరణాల హాల్లో ఉన్నాం మనం. ఈ బంగారు కిరణాలన్నీ కూడా శాంతి కుంజుల నుంచి వస్తున్నాయి. ఉదయిస్తున్న సూర్యుడిని ధ్యానం చేసుకుంటూ బంగారు కిరణాలు మీ చుట్టూ ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. అదొక రక్షణా కవచంలాగా మీ చుట్టూ ఉంది. ఈనాటి పరిస్థితుల్లో అన్ని రకాల రక్షణలు కావాలి. ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు బ్లాస్ట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అందువల్ల ఈ రక్షణా కవచం ఉన్నవాళ్ళు మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించగలుగుతారు. ఆ రక్షణా కవచం మీ చుట్టూ సూర్యకిరణాల ఒక నెట్వర్క్ లాగా చుట్టూ ఉంది, చుట్టూ ఉంది. ఇక్కడ ఈ హాల్లో మీ చుట్టూ ఉన్న సూర్యకిరణాలు నాభి చక్రంలోకి ప్రవేశిస్తున్నాయి. చుట్టూ ఉంది, మీ నాభిలోకి వెళ్తున్నాయి. బంగారు కిరణాలు మీ శరీరంలోకి ప్రవేశించి మీ శరీరం అంతా కూడా స్వర్ణమయంగా మార్చేస్తుంది. బ్యూటీ క్లినిక్ కంటే ఇక్కడ మీ శరీరాలు బంగారంగా మారుతాయి. నేను చాలామందిని చూశాను ఆ స్వర్ణరమైన కాంతి శరీరంలో రావటం. ఈ శరీరం కూడా అలా మారిపోయింది. నాభిలోంచి వెళ్ళినటువంటి శక్తి మీ ఆహార పదార్థాల్లో కలిసి ఆహార పదార్థాల్లో ఉన్న శక్తిని రక్తము తీసుకుంటుంది, పనికిరాంది వదిలేస్తుంది, దాన్ని మలంగా విసర్జన చేస్తాం. చేత మనకి ఏ ఆరోగ్యం కావాలో, ఏ సంపద కావాలో, ఏ సమృద్ధి కావాలో ఇవి మీ నాభి చక్రం నుంచి లోపలికి వెళ్తున్నాయి. రక్తం అంతా వెళ్తుంది, రక్తం శరీరం అంతా ప్రసరిస్తుంది. కనుక మీ మొత్తము శరీరము స్వర్ణిమం అయిపోతుంది, బంగారు రంగు కిరణాలుగా మారిపోతుంది. అణువు అణువులో, కణ కణములో సూర్యుని యొక్క ప్రాణశక్తి బంగారు వర్ణంలో ఉంటుంది. అందుకే సువర్ణము అంటాం. ఆ సువర్ణమైనటువంటి శరీరము బంగారం లాంటి శరీరము మారుతోంది. పిల్లలు వాళ్ళు తెలియకుండా బంగారు అని పిలుస్తారు, కానీ సత్యసాయి కూడా బంగారు అనే పిలుస్తాడు ఎక్కువ మందిని. బంగారు అంటే ఆయన ఉద్దేశం ఇది, ఎంత అని చెప్తాడు, ఎంతమందికి చెప్తాడు. ఈ బంగారాన్ని నాభి చక్రం నుంచి మీకు వెళ్తుంది. శరీరంలో ఎక్కడైనా బాధ ఉంటే దాని వైపు మనస్సుని పంపించి అదంతా బంగారంగా మారిపోతుంది, సువర్ణంగా మారిపోతుంది, ఆరోగ్యంగా మారిపోతుంది. భావన చేసుకోండి. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. చుట్టూరా సూర్యకిరణాల బంగారు వర్ణం ఉంది, మీ నాభిలోకి బంగారు రంగు కిరణాలు వెళ్తున్నాయి. ఈ బంగారు రంగు కిరణాలు శరీరంలో నిష్ట కలగజేస్తుంది. నిష్ట అంటే నిష్టగా చేయటం, ఏ పని చేసినా పద్ధతిగా చేయటం, అది నిష్ట అంటే. అందుకే నైష్టిక శాస్త్రజ్ఞుడు అంటారు సాయిని, గురువు గారిని. చేత మన శరీరం అంతా మీరు లేచిన తర్వాత నిష్టగా చేయండి, అంటే మనస్సు పెట్టి కరెక్ట్గా చేయండి. ఆ శక్తి ఈ కిరణాలు ఇస్తున్నాయి. ఈ కిరణాలు ఇలా శరీరంలో లోపలికి వెళ్తున్నాయి. నాభి చక్రం నుంచి, బొడ్డులోంచి చుట్టూ ఆ బంగారు వర్ణమైన కిరణాలు ఉన్నాయి. ఇంకాస్త మనస్సును పైకి తీసుకొచ్చి హృదయం దగ్గరికి రండి. హృదయంలో రక్త ప్రసరణ జరుగుతుంది. ఆ రక్తంలో ఈ దైవీ శక్తి, ఋషుల శక్తి కూడా కలుస్తుంది. మీకు ఒక పని తెలీదు, మీరు నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగితే ఎవరో ఒకళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తారు. అంటే మీ వాక్ ఏం చేసింది, ఇతరుల శరీరాన్ని మీకు కావలసినట్టు పని చేయించుకుంది. ఇది మీకు అందరికీ తెలుసు కదా మనసులో. మీరేం వెళ్ళి తెచ్చుకోకల్లే, హోటల్కి వెళ్తారు, వాక్కుతో చెప్తారు, కావలసింది మీ టేబుల్ మీద వచ్చేస్తుంది. హృదయంలో ఉంది ఆ శక్తి, భావంలో ఉంది ఆ శక్తి. దానినే గురుదేవులు భావ సంవేదన గంగోత్రి అన్నారు. ఆ భావాలు పెరుగుతున్నాయి, మీ వాక్కి ఆ శక్తి వస్తుంది. మీ భావాలకు అనుగుణ్యంగానే ఓ హెడ్ మాస్టర్ కానీ, ఓ ప్రిన్సిపాల్ కానీ, ఓ చీఫ్ మినిస్టర్ కానీ వచ్చి మీ పని చేయడు, ఓ మాట అంటాడు. అనేక శరీరాలు పనిచేస్తాయి, ఆ శక్తి మీలోకి వస్తుంది. సంపూర్ణ విశ్వాన్ని కూడా పరమ పూజ్య గురుదేవుడు కావలసిన జీవిత విధానం జీవించటానికి మన హృదయం నుంచి వస్తుంది కనుక దాన్నే సజల శ్రద్ధ అంటాం. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధ సైవ సహ చేత శ్రద్ధ గురుదేవుడి మీదకి ఇచ్చుకుందాం, సమర్పణ చేసుకుందాం మనసులో. హే గురుదేవ, పైకేమన్నట్టు లోపల హే గురుదేవ, మా మనసు నా మాట విందు, నా శరీరం నా మాట వినదు, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, కానీ నీ శక్తి, నీ వాక్, నీ ఆశీర్వాదం ఖచ్చితంగా దాన్ని మారుస్తుంది అన్న శ్రద్ధ నాకు ఉన్నది. ఆ శ్రద్ధ సూర్యకిరణాల స్వర్ణిమ రూపంగా మన శరీరంలోకి, రక్తనాళాల్లోకి ప్రసరింపజేసి దానికి తగినట్టు మనం పనిచేయగలుగుతున్నాం. మెల్లిగా ఇప్పుడు చుట్టూ బంగారు రంగు కిరణాలు ఉన్నాయి, ఆ బంగారు రంగు కిరణాలు నాభి ద్వారా నిష్టని కలగజేసింది. ఇప్పుడు హృదయ చక్రంలో అది శ్రద్ధగా మారింది. శ్రద్ధ అంటే మనస్ఫూర్తిగా చేస్తాం, పని జరిగేంత వరకు దాన్ని పట్టు వదలము. గురువుగారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నేను ఒక చోట 365 రోజులు ఒక సంవత్సరం పాటు పొద్దున్న సాయంత్రం సాయి చరిత్ర పారాయణ చేయించాను. 365 రోజులు 24 గంటలు, అందులో పాల్గొన్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ గురుదేవుడి జీవన చరిత్ర, ఇక్కడ గురుదేవులు సాయిని కానీ మిగతా గురువుని కానీ నేను వేరు చేయటం లేదు. గురువు గారి యొక్క గొప్పతనం ఏంటి అంటే మీ గురువు యొక్క కార్యక్రమాన్ని బాగా చేయగలగటానికి కావలసిన శ్రద్ధ మీకు ఇస్తాడు. ఆ శ్రద్ధ బంగారు రంగు కిరణాలలో నా హృదయం ద్వారా శరీరం అంతా పయనిస్తుంది. బొడ్డులోంచి నిష్ట సూర్యకిరణాల ద్వారా, బంగారు రంగు కిరణాల ద్వారా వెళ్తుంది. శ్రద్ధగా హృదయం ద్వారా వెళ్తుంది. అవి రెండు అలా ఆన్ చేసుకుని ఉంచుకోండి, అది ఆపుకోవద్దు. వెళ్తున్నాయి సూర్యకిరణాలు, బంగారు కిరణాలు. ఇంకాస్త పైకి వెళ్దాం, పిలక దగ్గర. సహస్రారం అంటే అర్థమైన వాళ్ళు ఓకే. ఎనాటమీ తెలిస్తే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, దాన్ని ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రం అని కుండలిని భాషలో చెప్తారు. మీరు ఇంత గాభరాయం పడక్కర్లేదు. బొట్టు పెట్టుకునే స్థలము పిలక, ఈ రెండింటి మధ్య నుంచి ఆ బంగారు సవితా కిరణాలు దిగుతున్నాయి. సూర్యకిరణాలు, సవితా కిరణాలు, ప్రజ్ఞ వస్తుంది, తెలివితేటలు వస్తుంది, ఎలా ఆచరించాలో తెలిసే జ్ఞానం వస్తుంది. ఈ నిష్ట, శ్రద్ధ, ప్రజ్ఞ మూడు మన శరీరంలో పెరుగుతున్నాయి. మూడు కలిపి ఇప్పుడు ఊహించుకోండి, అలాగే ఉండండి. చుట్టూరా బంగారు రంగు కిరణాలు అలా వస్తున్నాయి. ఇప్పుడు సూర్యకిరణాల ద్వారానే ప్రాణశక్తి వస్తుంది, అవే బంగారు రంగు కిరణాలు. ఇప్పుడు సూర్యకిరణాలు ఉన్నాయి కానీ అందరూ ఆ సూర్యకిరణాల్లో ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు. మీరు నిష్టని లాక్కుంటున్నారు, శ్రద్ధని లాక్కు, ప్రజ్ఞని లాక్కుంటున్నారు. దీనిని గాయత్రి మంత్రంలోని మూడు చరణాలు చెప్తాయి, మూడు అక్షరాలు చెప్తాయి. ఓం భూర్ అనేది నాభి చక్రము, భువః అనేది హృదయ చక్రము, స్వః అనేది సహస్రార చక్రము. ఓం అన్నప్పుడు మీరు అలాగే కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆనండి పైకి, అందరూ కలిసి ఆ మీరు గమనించుకున్నారా మీ కడుపు లోపలికి వెళ్తుందని? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇది గమనించిన వాళ్ళు చేతులెత్తండి. అంటే నాభిచక్రం యాక్టివ్ అయింది కదా అనగానే మీకు అర్థమవుతుందా? మీరు అంటున్నప్పుడు నాభిచక్రంలోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తున్న భావన. మళ్ళీ గట్టిగా గాలి పీల్చుకుని గమనించుకున్నారా, బొడ్డు పైకి లేవటం మొదలుపెట్టింది, హృదయ చక్రం వైపుకి వెళ్తుంది. చేత ఊ అనగానే హృదయ చక్రంలోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి. అనండి గట్టిగా. శిరస్సులో ఝంజాకారం ఏర్పడింది కదా, కళ్ళు మూసుకుని ఈ శిరస్సులో జరిగే ఆ పరిస్థితి గమనించిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తని వాళ్ళు 2-3 సార్లు చేసుకుంటే తెలుస్తుంది మీకు. దీన్ని 3 కలవాలి. శ్రద్ధ దేని మీద ఉందో అది సాధించడానికి ప్రజ్ఞ కావాలి. ప్రజ్ఞ నిష్ఠగా రోజు ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. కనుక ఈ 3 కలిపి ఆ మార్పు చూసుకోండి. మీరు ఓం అంటూ ఉంటే బొడ్డు ముందు లోపలికి వెళ్తుంది, తర్వాత పైకి లేస్తుంది అని అన్నప్పుడు ప్రజ్ఞ శిరస్సు ఝంకృతం అవుతుంది. ఓం అన్నప్పుడు అదే అనాలి. ఉత్తిని నోటితో అంటే ఓం ఏం లాభం? అలాగా 5 సార్లు మనం ఇప్పుడు చేసుకుందాం. ఈ భావన మనసులో ఉంచుకోండి. కలిపే ఓం అంటాం కానీ ముందు బొడ్డు లోపలికి వెళ్తోంది, సూర్యకిరణాలు లోపలికి వెళ్తున్నాయి, బంగారు కిరణాలు. మధ్యలో ఆ ఊమ కలిపితే ఓం అవుతుంది. కనుక మీకు ఆ శరీరంలో ఆ మార్పు మీకు తెలుస్తుంది. ఇలాగే 5 సార్లు గాలి పీల్చుకుని వదులుతున్నప్పుడు ఓం అంటాం. గాలి పీల్చుకోండి గట్టిగా. ఒక్క నిమిషం గాలి పీల్చుకోకుండా ఆగండి, మళ్ళీ గాలి పీల్చుకోండి. సరే 5-6 సెకండ్లు ఆపి బయటే గాలి మళ్ళీ పీల్చుకోండి. ఇప్పుడు 3 సార్లు ఓం భూర్భువ స్వహ అని మాత్రమే అంటాం. భూర్ అన్నప్పుడు నాభి కేంద్రము, భువహ అన్నప్పుడు హృదయ కేంద్రము, స్వహ అన్నప్పుడు ప్రజ్ఞా కేంద్రం, సహస్రం. ఇంకా ఓం అన్నాక భూర్భువస్వహ అంటాం. ఇలాగా 5 సార్లు అంటాం. గాలి పీల్చుకోండి. ఓం భూర్భువస్వహ. అన్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి, బొడ్డు పైకి వెళ్ళాలి, స్వహ అన్నప్పుడు శిరస్సులో మీ ధ్యానం ఉండాలి. ఇప్పుడు ఈ దీనికి శిరస్సులో సూర్యకిరణాలు వస్తున్నాయి. తత్సవితులు వరేణ్యం. ఆ శ్రేష్టమైన సూర్యశక్తి మన శిరస్సులోకి దిగుతోంది. అదేం చేస్తుంది? భర్గో దేవస్య ధీమహి. మనలో ఉన్నటువంటి చీకటి, అజ్ఞానం అనే చీకటిని తీసేసి జ్ఞానవంతంగా ఆచరణ చేయగే ధీ బుద్ధిని ఇస్తుంది. అంటే తత్సవితురు వరేణ్యం అన్నప్పుడు, ఓం భూర్భవ స్వహ అన్నప్పుడు ప్రజ్ఞ దగ్గర ఆగారు శిరస్సులో. ఇప్పుడు దాని కిందకి దింపుకుంటున్నారు. శిరస్సులో సూర్యకిరణాలు, శరీరం అంతా వ్యాపించి నా అజ్ఞానాన్ని తీసేస్తుంది. బొడ్డు దగ్గరికి వస్తే ధియో యో నః ప్రచోదయాత్. చేత తత్సవితురవరేణ్యం శిరస్సు భర్గోదేవస్య ధీమహి హృదయము ధియో యో నః ప్రచోదయాత్. బొడ్డు ఇది ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా గురుదేవులు పొద్దున్న మీరు చేసి మూడు శరీరాల ధ్యానంలో ఉంది తెలుగులో చెప్పాను, ఆయన చెప్పింది. చేత ఇది మీరు రెండు మూడు సార్లు వినేశాక 12 సార్లు గురుదేవులు గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారు. అందులో ఈ ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఈ భావం వేసుకోండి, ఓం అనకండి, ఓం చుట్టూరా సూర్యకిరణాలు ఉన్నాయి. భూర్భువ స్వః నా బొడ్డులోకి హృదయంలోకి శిరస్సులోకి వెళ్తుంది. అదేం చేస్తుంది? తత్ సవితురు వరేణ్యం ఆ శ్రేష్ఠుడైన సూర్యుడి వలె నన్ను ప్రకాశింపజేస్తుంది. భర్గో దేవస్య ధీమహి హృదయం నుంచి వచ్చి నా శరీరం అంతా వ్యాపించి నా అజ్ఞానాన్ని, రోగం ఎందుకు వస్తుంది? సెల్స్కి అజ్ఞానం, కరెక్ట్గా పనిచేయటం రాదు. ఇది ఎప్పుడైతే అనుకుంటారో సెల్స్ కరెక్ట్ అయిపోయి రోగాలు పోతాయి. మీ హస్తవాసి మీ మాటలు ఇతరుల రోగాన్ని పోగొట్టడం మొదలవుతాయి మెల్లిమెల్లిగా. ధియో యో నః ప్రచోదయాత్, కరెక్టే, ఇదంతా కూడా నేను అందరికీ పంచుతాను, సద్బుద్ధి వైపు అందరం కలిసి వెళ్తాము. ఈ భావనతో గాయత్రి మంత్రం రెండు సార్లు చేసుకుందాం. తత్సవితువరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితువరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలాగే కూర్చుండండి. అది దిగుతున్న భావం చేసుకుంటే చాలు, మీరేం చేయకలే, మంత్రజపం కూడా చేసుకోకలే. సూర్యకిరణాలు శిరస్సులో దిగి నా అణు అణుని జ్ఞానవంతము ప్రకాశవంతము ఉత్సాహము సక్రియతో నింపి ఈ సక్రియమైనటువంటి నేను అందరము కలిసి సన్మార్గం వైపు వెళ్తున్నాము. ఈ క్లాసు అలాగే అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మీరు కళ్ళు తెరిచేయండి, మాట్లాడదు. కళ్ళు తెరిచేసి గురువు గారిని చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక గురువు గారి ఫోటో, మాతాజీ ఫోటో ఇక్కడ అక్కర్లేదు. ఇది అయిపోయిన తర్వాత మీరు సామూహికంగా ధ్యానం చేయాలి. ఎంతవరకు ఉందని 12:30 వరకు ఉంది, 9:30 నుంచి, కానీ ఇప్పుడు 10:30 అయింది. జరా మెల్లిగా ఈ 5-6 కార్యకర్తలు గాయత్రి మాత ఎదుర్కొండా ఏంటంటారు అవి కూర్చోటానికి దుప్పట్లు అవి వేసేయండి. వేరే దుప్పట్లు లేకపోతే వీళ్ళు కూర్చొని లేచాక అవి వేయండి. మీరు శాంతంగా ఇంకా మాట్లాడొద్దు, ఎవరు మెల్లిగా లేచి నుంచోండి. ఇంకా మీరు జపం చేసుకోబోతున్నారు, లేవండి. పని ఉన్నవాళ్ళు, ఇంకోటి ఉన్నవాళ్ళు పని అటెండ్ అవ్వండి. పని ముఖ్యం, పని ఏదైనా ఉంటే ఓకే, కానీ ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పుకునే వాళ్ళని వదలను. మీరు జపానికి వెళ్ళాల్సిందే. పని ఉంటే పని చూసుకోండి, వంట చేయాల్సిన వాళ్ళు. ఇప్పుడు వంట చేయకపోతే మనకి భజనకి తిండి కూడా దొరకదు. అంచేత ఎవరి పనులు వాళ్ళు, కార్యకర్తలు వాళ్ళు ఇవాళ్ళకి కూర్చోబెట్టేశాక ఇప్పుడు అర్థమైంది కదా గాయత్రి మంత్రం ఎలా చేసుకోవాలి. సూర్యకిరణాలు ఆ గాయత్రి మాత ద్వారా, గురుదేవులు మాతాజీ ద్వారా చుట్టూ వ్యాపించి ఉన్న శక్తి ఓం. అది భూర్భువస్వ నాభిచక్రము, హృదయ చక్రము, సహస్రార చక్రంలోకి వెళ్తుంది. వెళ్ళింది తత్ సవితురు వరేణ్యం ఆ సూర్యుడు వలె మమ్మల్ని శ్రేష్ఠుణ్ణి చేస్తుంది. భర్గో దేవస్య ధీమహి నా హృదయంలో రక్తం ద్వారా అజ్ఞానాన్ని పోగొడుతోంది. ధియో యో నా ప్రచోదయ, తల్లి సన్మార్గంలో అందరం కలిసి పనిచేయగలగాలి అనే భావనతో చేసుకోండి. స్పీడ్ ఏం ఒక్కర్లే, టైమే ముఖ్యం. పన్నెండు పావు వరకు అవన్నీ కదండి మనం. మెల్లిగా లేచి పక్కన నుంచోండి, ఇంకా తెలివైన వాళ్ళు మీ మీ పట్టీలు తీసుకొని అక్కడ వేసుకుని వెళ్ళి కూర్చోండి. పని ఉన్నవాళ్ళు కార్యకర్తలు మాత్రమే బయట ఉండిపోండి. మెల్లిగా లేవండి, మాట్లాడద్దు ఎవరు, లేవండి, ఎవరూ మాట్లాడకండి. కార్యకర్తలు కాస్త మీరే పట్టీ తీసుకొని అక్కడ వేసేసుకోండి అమ్మ ముందు. అందరూ ఇంకో పని లేని వాళ్ళు ధ్యానంలో కూర్చోవలసిందే. ఇది గురుకులము, ఆశ్రమము, ఋషుల స్థానము. ఇక్కడ మామూలుగా కబుర్లు చెప్పుకోవటం అది ఒప్పుకోము. ఇది ఇంకా ఈ కార్యక్రమం 365 రోజులు ఇలాగే, ఒకడు ఉంటే ఒకడు చేసుకుంటాడు, 1000 మంది ఉంటే 1000 మంది కలిసి చేసుకుంటారు. లేవండి. ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళు కూర్చోకండి, చెప్పండి వాళ్ళకి. ఒక వ్యక్తి మాత్రము మధ్య మధ్యలో మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ ఉండండి. కళ్ళు మూసుకునే ఉండండి. మంచినీళ్ళు కావాలి అన్నవాళ్ళు చెయ్యి ఎత్తితే మీ చేతిలో గ్లాస్ పెడతారు. నియమాలు అర్థం చేసుకోండి. మాట్లాడకండి ఎవరు. ఇంకా వాతావరణం అద్భుతంగా తయారవుతుంది. ఇలాంటి ఆశ్రమం, ఈ కేంద్రము ఖచ్చితంగా విశ్వవిఖ్యాతం అవుతుంది. అది గురువు గారి ఆశీస్సులు. కానీ ఈ పని చేస్తే మాట్లాడద్దు ఎవరు, కార్యకర్తలే చూసుకోండి. పని ఉంటే మాట్లాడుకోండి, తీయటంలో వేయటంలో ఏదైనా. కానీ ఎప్పుడు తీసినా దుప్పటి అది తీస్తే కాస్త పక్కకెళ్ళి దులపండి. ఇక్కడ దులపకండి, మళ్ళీ ఇక్కడ తుడుచుకోవాలి. ఎవరికి ఆరోగ్య పరిస్థితి కానీ దాని పరిస్థితి కానీ, ఎవరైనా కూర్చుంటామని కానీ గదిలో కూర్చుంటామని కానీ దట్ ఈస్ పెర్మిటెడ్. ఆరోగ్య ఆరోగ్య దృష్ట్యా మాత్రమే, ప్లస్ కార్యక్రమాలు ఉంటాయి, ప్లాన్లు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేయాల్సినవి ఉన్నాయి, రేపు అక్కడ కాకువాయిలో పని ఉంది, వాళ్ళు అక్కడ పోయి ధ్యానం చేస్తూ కూర్చుంటే అమ్మేం వచ్చి చేయదు, మీ ద్వారానే చేయాలని కదా ఇప్పుడు ధ్యానం చేసాం అంచేత కార్యక్రమాలు చేసుకోండి. ఇది కానీ ఇది మామూలుగా అవుతే 9:30 నుంచి 9:30కి ఇవాళ ఇది చెప్పాను, రేపు ఇంకోటి చెప్తాను. మీరేం చేస్తారు, గురువుగారి పుస్తకాలు ఉంది కదా అది చదివి ఎంత అవుతాయి అంత ఓ పారాగ్రాఫో రెండు పారాగ్రాఫ్లు టీచర్స్ నేర్చుకోండి. అందరికీ ఛాన్స్ ఇవ్వండి, ఒకళ్ళే చెప్తూ ఉండటం కాదు. అంచేత ఇప్పుడు మన నరసింహారావు గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహాయం తీసుకోండి. రేపు టీచర్ వస్తున్నాడు, ఆయన గాయత్రి శతకం రాశారు, ఆయన్ని అడుగుతాను నేను. వాళ్ళకి అనుగుణ్యమైనటువంటి టైంలో ఈ పుస్తకాల మీద ఇక్కడ మీరు చెప్ప తీరాలి. మన స్నేహితులు వాళ్ళు, స్నేహితుల్ని బలవంతం చేయకపోతే ఎవరిని బలవంతం చేస్తాయి. విజయదశమి నాటికి ఇక్కడ మనం 12 గురం ఉండాలి వీళ్ళకి సహాయపడటానికి. ఆ 12 గురం రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక చిన్న పెర్మిషన్, 14th రాగలిగే వాళ్ళు రండి. కానీ దాని తర్వాత 15th నుంచి ఇక్కడ మినిమం 12 గురు ఉండాలి. నరసింహారావు గారు మీరు కాస్త వీళ్ళకి మార్గదర్శనం చేయండి, గురువుగారి పుస్తకం ఆధారంగా మీ పుస్తకం ఆధారంగా. సరేనా, శ్రమే అవుతుంది, ప్లస్ మీకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చాలామంది తెలుసు, అందరినీ కూడా మొబిలైజ్ చేయండి అమ్మ, బతిమాలుకుందాం. సరేనా, జై గురుదేవ్.